ఓం నమః శివాయ. హాయ్ పిల్లలు, మనం లాస్ట్ ఎపిసోడ్లో రాముడు ఎవరైనా తన దగ్గరికి ఏదైనా కంప్లైంట్స్తో వచ్చారా అని తెలుసుకొని, అలాగే ఒక కుక్క వచ్చినప్పుడు కూడా దాని ప్రాబ్లమ్ను కూడా సాల్వ్ చేశారని తెలుసుకున్నాం కదా. అయితే ఇలా జరుగుతూ ఉండగా వసంత ఋతువు వచ్చేసింది. అంటే దాని అర్థం ఏంటి, సీతాదేవి అప్పుడు వసంత ఋతువు టైంలో వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ వసంత ఋతువు వచ్చిందంటే సీతాదేవిని విడిచిపెట్టేసి సంవత్సర కాలం గడిచిపోయిందనమాట. ఇలా ఉండగా ఒకరోజు కాపలా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మహారాజా భృగువంశంలో పుట్టిన చ్యవన మహాముని ప్లస్ ఆయన వెనక చాలామంది మహర్షులు మిమ్మల్ని దర్శించడం కోసం వచ్చారు, వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు అని చెప్తే, అవునా వెంటనే రమ్మని చెప్పు అని చెప్పాడు రాముడు. అప్పుడు వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకి అతిథి మర్యాదలు అన్నీ చేశాడు, వాళ్ళని చక్కగా ఆసనాల మీద కూర్చుండబెట్టాడు. ఏంటి సంగతి మహర్షి, ఏంటి విషయం అని అడిగాడు. ఏమైనా నేను చేయాల్సింది ఉంటే దయతో ఆజ్ఞాపించండి, నేను చేస్తాను. నాకు మహర్షులు చెప్పిన పని చేయడం అంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది అలా చేయడం వల్ల, కాబట్టి మీకేం కావాలో చెప్పండి అని చెప్పాడు. ఈ మహర్షులందరూ ఏంటంటే యమునా నదీ తీరంలో ఉన్న వాళ్ళు అన్నమాట, అక్కడ వాళ్ళు ఆశ్రమాలు ఏర్పరచుకొని అక్కడ ఉంటున్నారు అలాంటి వాళ్ళు. అప్పుడు ఆయన అన్నారు, ఈ భూమి మొత్తం మీద నువ్వు తప్ప ఎంత చక్కటి మాటలు ఎవరూ పలకలేరు రామా. సరే మేము ఒక పని మీద తిరుగుతున్నాము, కానీ ఎంతోమంది రాజులను కలిసాం, వాళ్ళెవ్వరూ కూడా ఈ పని మేము చెయ్యగలం అని చెప్పలేదు. అందరూ ఓకే మేము చేస్తామన్న మాట ఎవరు ఇవ్వలేదు, అందరూ కూడా అమ్మో కష్టం అన్నట్టుగా చెప్పారు. కానీ నువ్వు మాత్రం మేము ఎందుకు వచ్చాం ఏంటని తెలుసుకోకముందే బ్రాహ్మణుల మీద ఉన్న గౌరవంతో నువ్వు ముందే ప్రతిజ్ఞ చేసావు, నీ పని ఏదైనా సరే నేను చేసి పెడతాను అని ముందే మాట ఇచ్చావు, అది నీ గొప్పతనం. సరే మేము వచ్చిన పని చెప్తాం వినండి. మేము ఉన్న ప్లేసు చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడిపోయాయి అక్కడిప్పుడు, దానికి కారణం ఏంటనే చెప్తాం. ఒకప్పుడు పూర్వకాలంలో కృతయుగంలో మధువు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, చాలా బలవంతుడు అనమాట. అతను శివుడి కోసం ఎన్నో వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. సో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, ఆయన దగ్గర ప్రత్యక్షమయ్యి ఒక వరాన్ని ప్రసాదించాడు. ఏంటంటే పరమేశ్వరుడు శూలం నుంచి ఇంకో శూలాన్ని సృష్టించి అతనికి ఇచ్చాడు. అది చాలా శక్తివంతమైన శూలం అనమాట. ఇచ్చి ఆయనకి చెప్పారు, మధురాక్షస ఇదిగో నువ్వు చాలా ధర్మాత్ముడివి, చాలా మంచివాడివి, కాబట్టి నేను ఎంతో సంతుష్టుడిని అయ్యాను నువ్వు చక్కగా తపస్సు కూడా చేయడం వల్ల. సో ఈ ఆయుధాన్ని నీకు ఇస్తున్నాను, నువ్వు దేవతల మీద కానీ బ్రాహ్మణుల మీద కానీ శత్రుత్వం అనేది లేకుండా, అంటే వాళ్ళతో చక్కగా ఉంటున్నావే అనుకో, ఈ శూలం అంతవరకు నీ దగ్గర ఉంటుంది. కానీ నువ్వు దేవతలను అవమానపరిచినా బ్రాహ్మణులకు ఏమైనా హాని తలపెట్టినా ఈ శూలం నీ దగ్గర నుంచి మాయమైపోతుంది అన్నమాట. నువ్వు యుద్ధంలో దీన్ని ప్రయోగించావనుకో, ఎదుటి వాళ్ళని భస్మం చేసేసి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తుంది ఈ శూలం అని ఇచ్చాడనమాట. అయితే అప్పుడు మధురాక్షసుడు ఎంతో సంతోషించి, పరమేశ్వర ఈ శూలం నాకే కాక నా వంశంలో ఉన్న వాళ్ళందరికి కూడా పరంపరగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇది దక్కేలాగా అనుగ్రహించు అని అన్నాడు. అయితే అప్పుడు ఆయన అన్నాడు, సరే నువ్వు కోరినట్లుగా ఇవ్వడం అనేది ఇంపాసిబుల్, నువ్వంటే ధర్మాత్ముడివి మంచివాడు అన్న ఉద్దేశంతో నేను నీకు ఇచ్చాను, కానీ నీ నెక్స్ట్ జనరేషన్స్ అందరికీ కూడా ఈ శూలం అలా పాస్ ఆన్ అవ్వాలంటే కుదరదు, కానీ నీ ఒక్క కొడుక్కి మాత్రం ఈ శూలం పనిచేస్తుంది. సో నీ కొడుకు చేతిలో ఈ శూలం ఉన్నంత వరకు అతన్ని ఎవరు ఏమీ చంపలేరు అని మాటిచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన మాయమైపోయాడు. ఇప్పుడు ఈ మధురాక్షసుడి భార్య పేరు కుంభీనసి. మనం కొద్ది ఎపిసోడ్స్ ముందే వీళ్ళ గురించి చెప్పుకున్నాం, రావణాసురుడు వాళ్ళ కజిన్ అనమాట ఈ అమ్మాయి. ఈ మధురాక్షసుడు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. రావణాసురుడు అప్పుడు వెళ్ళి యుద్ధం చేయాలనుకుంటే ఆమెను, నువ్వు అలా మన భర్తను చంపొద్దు కాపాడు అని అడిగింది, గుర్తుంది కదా మీకు ఈ స్టోరీ. ఆ మధురాక్షసుడే ఇతడనమాట. సో అతని భార్య పేరు కుంభీనసి. ఇప్పుడు వాళ్ళకి లవణాసురుడు అని ఒక కొడుకున్నాడు, వాడు భయంకరమైన వాడు అనమాట. చిన్నప్పటి నుంచే అన్ని పాప పనులన్నీ చేస్తున్నవాడు. అసలు అలాంటి కొడుకును చూసి మధురాక్షసుడికి బోల్డ్ కోపం వచ్చింది, అసలు ఏంటి వీడు ఇలా ఉన్నాడు అని. ఒకవైపు కోపం ఒకవైపు బాధ అన్నీ ఉన్నాయన్నమాట. కానీ ఎంతైనా కొడుకు అంటే ప్రేమ ఉంటుంది కదా. సరే ఇప్పుడు పరమేశ్వరుడు ఇచ్చిన శూలాన్ని లవణాసురుడికి ఇచ్చి ఆ వరం గురించి అతనికి వివరించి చెప్పి ఇంకా అతను తన రాజ్యాన్ని విడిచిపెట్టి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక దుర్మార్గుడి చేతికి ఆ శూలం వచ్చేసింది. వాడు ఇంకా అందరినీ బాధించడం మొదలుపెట్టాడు. 3 లోకాల్లోని తిరిగేస్తున్నాడు, అందరినీ హింసించేస్తున్నాడు. మేము అందరం ఇంతమంది తపస్సు చేసుకుంటున్న వాళ్ళం మహర్షులం అని కూడా చూడకుండా అందరినీ అన్ని రకాలుగా బాధిస్తున్నాడు ఆ లవణాసురుడు. అతన్ని ఆగడాలని మేము తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ విషయంలో ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేయరామా, మా అందరికీ నువ్వే దిక్కు. మమ్మల్ని ఆ లవణాసురుడి నుంచి కాపాడే వాళ్ళే లేక మేము ఇలా తిరుగుతున్నాము. నువ్వు రావణాసురుడిని చక్కగా సపరివారంగా చంపేశావని మేము విన్నాము. కాబట్టి నువ్వు తప్ప ఇంకొకళ్ళు మమ్మల్ని రక్షించగలిగిన వాళ్ళు లేరు. వాడు పెట్టే బాధలను మేము ఓర్చుకోలేకపోతున్నాము. మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించగలిగిన వాడివి నువ్వే రామా అని అన్నారన్నమాట. అయితే అప్పుడు రాముడు మొత్తం విన్నాడు. విన్నాక ఆ లవణుడు ఎక్కడుంటాడు, అసలు అతని ఆహారం ఏంటి, అతని ఆచార వ్యవహారాలు ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పమని అడిగాడనమాట. ఇప్పుడు అతని గురించి చెప్తున్నాడు. ఈ రాక్షసుడు ప్రతిరోజు మధువనంలో నివసిస్తూ ఉంటాడు. ఆ రకరకాల ప్రాణులు, పర్టికులర్గా తపస్సు చేసుకునే వాళ్ళే అతనికి ఆహారం. సహజంగానే బాగా క్రూరంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. వెరీ క్రూయల్ పర్సన్ అనమాట. ప్రతిరోజు కొన్ని థౌజండ్స్ ఆఫ్ సింహాలు, పులులు, ఉల్లేళ్ళు, ఏనుగులు, మనుషులు వీళ్ళు వాళ్ళని లేదు, ప్రతి జీవిని చంపుకొని తినేస్తూ ఉంటాడు ప్రతిరోజును అని చెప్పారు వాళ్ళు. ఇవన్నీ విన్న తర్వాత రాముడు, సరే మీరేం భయపడకండి, ఆ రాక్షసుడిని మేము సంహరిస్తామని చెప్పి తన తమ్ముళ్ళ వైపు తిరిగాడనమాట. తిరిగి, మీలో లవణుణ్ణి ఎవరు చంపగలుగుతారు, భరతుడా శత్రుఘ్నుడా అని అడిగారు. వెంటనే భరతుడు అన్నాడు, అన్న ఆ రాక్షసుడిని నేను చంపుతాను, ఆ కార్యక్రమాన్ని నాకు అప్పగించండి అని అడిగాడు. అయితే ఈలోగా శత్రుఘ్నుడు తన సింహాసనం నుంచి లేచి, స్వామి ఇప్పుడు భరతుడు ఇంతకుముందు ఎన్నో ఘనకార్యాలు చేశాడు, నువ్వు వనవాసానికి వెళ్ళినప్పుడు అయోధ్య ఖాళీ అయిపోయింది, అప్పుడు ఎంతో బాధలో ఉన్నా కూడా నీ గురించి ఎదురు చూస్తూ అయోధ్యను పరిపాలించాడు. ఆ టైంలో తను ఎన్నో దుఃఖాలు అనుభవించాడు, నేల మీద పడుకోవడం, నంది గ్రామంలో ఉండడం, జటలు, నారచీరలు, ఓన్లీ ఫలాలను ఆహారంగా తినడం, ఇలా ఎన్నో రకాల బాధలు పడ్డాడు. కాబట్టి ఈ లవణాసురుని చంపడానికి మీ సేవకుడినైన నేనుండగా మళ్ళీ అతనికి యుద్ధం ఇలాంటి కష్టాలు అన్నీ పెట్టడం అనవసరం కదా అని అన్నాడనమాట. అయితే అప్పుడు రాముడు అన్నాడు, శత్రుఘ్న నువ్వు చెప్పింది కరెక్ట్గానే ఉంది, సరే ఈ పని నీకే అప్పగిస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. మీరు ఇంత అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు భరతుడు వెళ్తున్నాడు కదా, అమ్మయ్యే ఇప్పుడు నాకు ఆ పని తప్పింది, హాయిగా అంతఃపురంలో ఉండొచ్చు అని శత్రుఘ్నుడు అనుకోలేదు. ఎందుకు అన్నయ్య ఇప్పటికే ఇన్ని కష్టాలు పడ్డాడు, ఎందుకు నేను వెళ్తాను, తనకు తానుగా అడిగాడు. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే, ఈరోజు వాషింగ్ మెషిన్లో బట్టలు ఉన్నాయి కొంచెం ఆరేసేయండి అని అమ్మ చెప్పింది అనుకోండి, పెద్దవాడు సరే అని అంటాడు. వెంటనే వాళ్ళ తమ్ముడు ఉంటాడు, అమ్మయ్య అన్నయ్య తీసుకున్నాడు ఈ పని, నాకు బాధ తప్పింది అనుకునేవాడు మంచివాడా, వద్దమ్మా అన్నయ్య పొద్దున్నీ పాపం చదువుతున్నాడు, తనకేవో ఎగ్జామ్ ఉందంట, ఆ టైం వేస్ట్ కదా, నేనేస్తానులే అన్నవాడు మంచివాడా, ఆలోచించండి. కాబట్టి ఎప్పుడైనా ఒక పని వచ్చినప్పుడు వీలున్నంత వరకు దాన్ని మనం చేయడానికి ట్రై చేయాలి. పక్కనోడి మీద మనం తోసే అక్కర్లే, వాళ్ళకి వాళ్ళు చేస్తామన్నా కూడా పర్వాలేదులే నేను చేస్తాను అని అవకాశం ఉన్నప్పుడు చేయడానికి చూడాలన్నమాట ఇది. అయితే ఇప్పుడు రాముడు చెప్తున్నాడు, నిన్ను ఆ మధురాక్షసుడు ఉన్న నగరానికి, ఆ రాజ్యం మొత్తానికి నిన్ను పట్టాభిషిక్తుని చేస్తాను. నువ్వు అన్నీ చక్కగా తెలిసిన వాడివి, యుద్ధంలో అన్ని విద్యలు నీకు వచ్చు, యుద్ధానికి సంబంధించిన అన్ని విద్యలు నీకు వచ్చు, కాబట్టి నూతన నగరం నిర్మించడం కూడా నీకు బాగా వచ్చు. శత్రువుని చంపిన తర్వాత ఆ రాజ్యానికి వెంటనే ఇంకో పరిపాలకుడిని నియమించాలి. అంటే ఇప్పుడు రాజు ఎక్కడో ఒక యుద్ధం గెలిచాడంటే ఆ రాజు చచ్చిపోతాడు కదా, ఆ శత్రురాజు చచ్చిపోయిన తర్వాత గెలిచిన వాడు ఎవరో ఒకరిని అక్కడ పెడతాడు, ప్రతి చోట తనే ఉండిపోలేడు కదా, తన వాళ్ళు ఎవరో ఒకరిని అక్కడ కింగ్గా పెడతాడు అనమాట. లేకపోతే ఆ రాజ్యం తాలూకు అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవరు చేస్తారు అందుకు. సో ఇప్పుడు నువ్వు ఎలాగూ వెళ్తావు, వాడిని చంపేస్తావు, కాబట్టి ఆ రాజ్యానికి ముందే నిన్ను పట్టాభిషిక్తుని చేస్తున్నాను. సో ఆ శత్రువుని చంపేసి ఆ రాజ్యాన్ని చక్కగా నువ్వు ధర్మబద్ధంగా పరిపాలించు అని చెప్పాడు. ఇంకో విషయం శత్రుఘ్న, నిన్ను సేవిస్తాను, నేను నీ దగ్గరే ఉంటాను, అన్న నిన్ను విడిచిపెట్టెళ్ళను అని మాత్రం నువ్వు అనకూడదు. అన్న మాటలు తమ్ముడు ఎప్పుడూ జబదాటకూడదు. కాబట్టి నేను నీకు ఇది
ఆజ్ఞాపిస్తున్నాను, ఇప్పుడు నువ్వు ఇది చెయ్యాలి, కంపల్సరీగా నా సంకల్పం ఇదే, నువ్వు పట్టాభిషిక్తుడు అవ్వాలి అని చెప్పాడు. ఇప్పుడు శత్రుఘ్నుడికి దిగులు మొదలైంది. యుద్ధం చేసి వచ్చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు అన్నయ్య ఏమో పర్మనెంట్గా అక్కడికి వెళ్ళిపోమంటున్నాడు. వెంటనే, అన్న ఈ పరిస్థితి నాకేం కరెక్ట్గా అనిపించట్లేదు, నేనే తప్పు చేశాను, అసలు భరతుడు వెళ్తాను అని అంటే నేను తను మాట్లాడగా మళ్ళీ చిన్నవాడినైనా నేను మాట్లాడకుండా ఉండాల్సింది, నేను అనవసరంగా నేనే వెళ్తానని అన్నాను, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు ఉండగా వాళ్ళకి పట్టాభిషేకాలు ఏమీ జరగకుండా నాకు పట్టాభిషేకం జరగడం అనేది కరెక్ట్ కాదు అన్నయ్య, అందుకు ఏంటిది ఈ సిచ్యుయేషన్ నాకు అని బాధపడ్డాడు శత్రుఘ్నుడు. రాముడు సంతోషించాడు. అంటే తమ్ముడు తనకి పట్టాభిషేకం చేస్తారనేసరికి నాకు అది వద్దు, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని అంటున్నాడు. అంటే అంత మంచి తమ్ముడు కదా, అందుకు ఆనందించాడు. ఏం పర్వాలేదు, ఇది నా ఆజ్ఞ, నువ్వు చేయాల్సిందే అని చెప్పి వెంటనే లక్ష్మణుడికి, భరతుడికి, సుమంత్రుడికి, వీళ్ళ ముగ్గురికి చెప్పాడు. అర్జెంటుగా పురోహితుడిని, వేద పండితుల్ని, మంత్రుల్ని మొత్తం అందరినీ తీసుకొని రండి, ఇది నా ఆర్డర్ అని చెప్పాడు. వాళ్ళు వెంటనే అరేంజ్మెంట్స్ అన్నీ ఫినిష్ చేశారు. తరువాత అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిగింది. మొత్తం పురప్రజలందరూ ఉన్నారు, వాళ్ళ తల్లులు ఉన్నారు, అందరి ముందు చక్కగా జరిగింది అన్నమాట. అయితే ఈ ఎప్పుడైతే శత్రుఘ్నుడు పట్టాభిషేకం జరిగిందో, ఎవరైతే ఫస్ట్ వచ్చారో ఈ చ్యవన మహర్షి వీళ్ళందరూ, వాళ్ళందరూ చాలా సంతోషించారు. ఇప్పుడు ఆయన పట్టాభిషేకం చేశారు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా ఇంకా లవణాసుడు చచ్చిపోయినట్టే అని చెప్పి చాలా సంతోషించారన్నమాట. ఇప్పుడు రాముడు తన తమ్ముడి దగ్గరికి తీసుకొని అన్నీ మంచి విషయాలన్నీ చెప్తున్నాడనమాట. శత్రుఘ్న, నీకేమి భయం లేదు, ఇదిగో నేను నీకు ఈ బాణాన్ని ఒకటి ఇస్తున్నాను, ఇది చాలా దివ్యమైన బాణం, ఇది శత్రువుల్ని ఈజీగా ధ్వంసం చేసేస్తుంది, కాబట్టి ఈ బాణంతో నువ్వు లవణాసురుడిని చంపేయొచ్చు, ఇది ఎప్పుడు ఓటమనేది తెలియని బాణం. మహావిష్ణువు ప్రళయకాలంలో ఆ పాలసముద్రం మీద పడుకొని ఉన్నప్పుడు ఆయన ఈ బాణాన్ని సృష్టించారు. ఇది దేవతలకి, రాక్షసులకి, వీళ్ళెవ్వరికీ కూడా తెలియదు. సో దీని గురించి ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఎవరికీ కనిపించదు. ఇది ఇలాంటి దీంతోనే ఒకప్పుడు మధుకైటబుల్ అన్న రాక్షసుల్ని, అలాంటి ఇంపార్టెంట్ రాక్షసులందరినీ కూడా మహావిష్ణువు ఈ బాణంతో చంపాడు. నేను రామరావణ యుద్ధంలో దీన్ని ఉపయోగించలేదు, ఎందుకంటే సమస్త ప్రాణులు భయపడతాయని నేను వాడలేదు. కానీ ఇప్పుడు ఈ మధురాక్షసుడు ఉన్నాడే, అంటే లవణాసురుడు వాళ్ళ నాన్న మధురాక్షసుడికి ఒక మహాశూలాన్ని పరమశివుడు అనుగ్రహించాడు, అది అతని ద్వారా ఇప్పుడు ఈ కొడుకు వచ్చింది. దాన్ని తన భవనంలో ఉంచుకొని నిత్యం పూజలు అవి చేస్తూ ఉంటాడు, దానివల్లనే అతనికి ఎప్పుడూ అపజయం అనేది కలగట్లేదు. ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ శూలాన్ని తీసుకొని ఆ శత్రువుని భస్మం చేసేస్తూ ఉంటాడు వాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే, అతను బయటికి వెళ్ళి మళ్ళీ అతని సిటీలోకి ఎంటర్ అవుతుంటాడు చూడు, ఆ ఊర్లోకి రాకముందు నువ్వు ముందే అక్కడ వెయిట్ చేయి అతని కోసం, దీన్ని పట్టుకొని, ఇప్పుడు నేను ఇస్తున్న బాణాన్ని పట్టుకొని వాళ్ళ నగరానికి ఎంట్రన్స్లో నిల్చో. నిల్చున్నప్పుడు వాడు ఇంకా అక్కడికి వచ్చి తన భవనంలోకి వెళ్ళక ముందే అతన్ని యుద్ధానికి ఆహ్వానించి ఆ రాక్షసుడిని చంపి, ఎందుకంటే అతను కనుక దాటి మళ్ళీ భవనానికి వెళ్ళిపోయాడంటే ఆ శూలాన్ని తీస్తాడు, మరి మనం చంపలేం, మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్ అయిపోద్ది. కాబట్టి అతను ఆ శూలాన్ని తీసుకోక ముందే నువ్వు యుద్ధానికి పిలిచేయాలి, అక్కడే అతన్ని ఫినిష్ చేసేయాలి, ఇలా చేస్తేనే మనం గెలుస్తాం అని చెప్పాడు అన్నమాట. నీతో పాటు 4,000 గుర్రాలు, 2,000 రథాలు, 100 ఏనుగులు నీ వెంట వస్తాయి. అలాగే దారిలో రకరకాల షాప్స్ నుంచి అన్ని వస్తువులు పట్టుకొని వ్యాపారస్తులు, అలాగే నీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కలిగించడానికి నటులు, నర్తకులు, అంటే నటులు అంటే యాక్టర్స్ అన్నమాట, యాక్టర్స్, డ్యాన్సర్స్ ఇలాంటి వాళ్ళంతా నీతో పాటు వస్తారు. అలాగే 10,000 బంగారు నాణాలు, బోల్డ్ సంపదలు, వాహనాలు, ఇవన్నీ కూడా నీతో తీసుకెళ్ళు. ఎందుకంటే మన పోషణలో అందరూ ఉన్నారంటే వాళ్ళకి సైనికులు కానీ వీళ్ళెవరికైనా అవసరమైనప్పుడు చక్కగా వాళ్ళని ప్రోత్సహిస్తూ, ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకు 4 మంచి మాటలు నువ్వు చెప్తున్నట్టు ఉండాలి, వెరీ గుడ్ బాగా చేసావు అన్నట్టుగా ఉండాలి. అలాగే మధ్యలో చిన్న చిన్న పారితోషికాలు కూడా ఇస్తూ ఉండాలి, అంటే చిన్న చిన్న గిఫ్ట్స్ లాగా అనమాట ఇస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు ముందు అయోధ్య నుంచి ఈ సైన్యాన్ని ముందు పంపించిన తర్వాత నువ్వు ఒక్కడివే వెళ్ళు, నీ ధనస్సుని, ఆయుధాలు పట్టుకొని ఒక్కడివే ఆ మధురాక్షసుని వనానికి చేరు. నువ్వు ఆ లవణాసురుడు నిన్ను గుర్తుపట్టని రీతిగా వెళ్ళు, ఎవ్వరికీ డౌట్ రాకూడదు నువ్వు వెళ్తున్నట్టు. అలా వెళ్తే ఇవన్నీ చేస్తే తప్ప రాక్షసుడు చావడు. కాబట్టి సీక్రెట్గా వెళ్ళి సడన్గా అక్కడ ప్రత్యక్షం అవ్వాలి నువ్వు. అప్పుడు నువ్వు ఆయన్ని చంపగలుగుతావు. ఇందాక మనం అనుకున్నాం గుర్తుందా, వసంతకాలం వచ్చింది అని చెప్పి మునులు వచ్చినప్పుడు వసంతకాలం వచ్చింది అనుకున్నాం కదా. సో వసంతకాలం తర్వాత వచ్చేది గ్రీష్మ ఋతువు, అంటే ఎండాకాలం. దాని తర్వాత వచ్చేది వర్ష ఋతువు. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఈ గ్రీష్మకాలం గడిచిపోయి వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే నువ్వు రాక్షసుని చంపాలి. ఎందుకంటే జనరల్గా వర్షాకాలంలో రాజులు ఎవరు యుద్ధానికి రారు, రారు కదా అన్న కారణంతో ఆ లవణాసురుడు ఏం చేస్తాడు, ఆ శూలాన్ని తీసుకోడు, ఇంట్లోనే ఉంచేస్తాడు, హ్యాపీగా ఫ్రీగా బయట తిరుగుతుంటాడు. ఎలాగో యుద్ధాలు ఏమి ఉండవు కదా ఇప్పుడని. ఆ టైంలో అయితేనే నీకు కరెక్ట్, కాబట్టి అప్పుడు నువ్వు చంపొచ్చు. సమ్మర్లో గంగానదిలో నీళ్లు తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో మహర్షులు సైనికులు కలిసి ఆ గంగా జలాన్ని దాటేస్తారనమాట, ఈజీగా దాటగలుగుతారు, వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి. నువ్వు మాత్రం ఆ నదీ తీరంలోనే నీ బలాలన్నింటినీ ఉంచి అక్కడి నుంచి ధనుర్ధారివై నువ్వు బయలుదేరి వెళ్ళాలి అని. ఎంత చక్కగా యుద్ధ వ్యూహం చెప్పాడో మీకు అర్థమవుతుందా? అంటే అప్పుడున్న క్లైమేట్ని దృష్టిలో పెట్టుకున్నాడు, ఆ లవణాసురుడికున్న వరం ఆ శూలం ఉంది కదా దాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు, జనరల్గా రాజులు ఏ టైంలో యుద్ధం చేస్తారో అది చూసుకున్నాడు, వెళ్ళి రావడానికి బాగున్నాయి సిచ్యుయేషన్స్ ఏంటి అది చూశాడు, ఇన్ని రకాలు ఆలోచించి చేశాడు. సో అతను ఎంత ఇంటెలిజెంట్ రాజు అనేది మనం ఆలోచించాలన్నమాట శ్రీరాముడు. ఇప్పుడు శత్రుఘ్నుడు తన సేనాధిపతిని వాళ్ళని అందరినీ పిలిచాడు అనమాట. ఇప్పుడు తన కొత్త రాజ్యం కదా, కొత్త సేనాధిపతి అందరూ ఉంటారు కదా, సో ఆ టీంని పిలిచాడు. పిలిచి మనకి దారి మధ్యలో ఆల్రెడీ శిబిరాలు అన్నీ అరేంజ్ అవుతున్నాయి కాబట్టి సైన్యం అంతా వెళ్ళి ఎవ్వరికీ ఇబ్బంది పెట్టకుండా అలా జాగ్రత్తగా వెళ్ళండి అక్కడికి అని చెప్పి వాళ్ళకి అన్ని ఆర్డర్స్ ఇచ్చేసి తర్వాత కౌసల్యమాతకి సుమిత్రకి కైకేయికి అందరికీ నమస్కరించాడు అనమాట. తర్వాత శ్రీరాముడికి ప్రదక్షిణ చేసి పాదాలకి నమస్కరించాడు. అలాగే భరతుడికి లక్ష్మణుడికి అలాగే వశిష్ఠ మహర్షికి వీళ్ళందరికీ నమస్కరించి యుద్ధానికి బయలుదేరాడు. ముందు అనుకున్న ప్రకారమే తన బలాలు బలగాలు అందరినీ కూడా పంపించేశాడు. ఏనుగులు గుర్రాలు సైన్యం అందరినీ ముందే పంపించేసి వాళ్ళు వెళ్ళాక ఒక 1 మంత్ అయోధ్యలోనే ఉండిపోయాడు. ముందు ఉండిపోయిన తర్వాత ఈ మధువనానికి వెళ్ళే మార్గంలో తను ఒక్కడే ఫాస్ట్గా వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కలిసి వెళ్ళడానికిను ఒక్కడ వెళ్ళడానికి తేడా ఉంది కదా, ఫాస్ట్గా వెళ్ళిపోగలుగుతాడు ఆయన. సో ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అనమాట. ఒక 2 డేస్ ట్రావెల్ చేసిన తర్వాత వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరాడు. అక్కడికి వెళ్ళి వాల్మీకి మహర్షితో చెప్పాడు, గురుదేవ రామచంద్ర ప్రభు ఆదేశానుసారం నేను, అంటే అతని ఆర్డర్స్ ప్రకారం ఒక ముఖ్యమైన పని మీద నేను వెళ్ళిపోతూ ఇదిగో దారిలో ఇక్కడ అవుతున్నాను, ఈ రాత్రి ఇక్కడే ఉండి రేపు పొద్దున్నే లేచి నేను పశ్చిమ దిశగా ట్రావెల్ చేయాలి అని చెప్పాడు. చెప్పిన వెంటనే ఆ మహర్షి తన దివ్య దృష్టితో అసలు ఎందుకు వచ్చాడు ఏంటని కనిపెట్టారు. కనిపెట్టి ఓకే వెల్కమ్ అని చెప్పి ఇక్కడే ఉండు ప్రాబ్లం ఏం లేదు అని అన్ని అతిథి సత్కారాలు చేశారు శత్రుఘ్నుడికి. అవన్నీ తీసుకున్నాడు హ్యాపీగా. అయిపోయాక అడుగుతున్నాడు, స్వామి మీ ఆశ్రమం సమీపంలో ఇంతగా యజ్ఞాలు యాగాలు చేసినట్టు చాలా దీనిగా కనిపిస్తుంది, ఇవన్నీ చేసిన మహాత్ముడు ఎవరు అసలు ఏంటి అని అడిగాడు. అప్పుడు వాల్మీకి చెప్తున్నాడు అనమాట, పూర్వం ఈ యజ్ఞాలన్నీ చేసిన వాళ్ళ గురించి నేను చెప్తాను, జాగ్రత్తగా విను. మీ రఘువంశం వాడే అయిన సుదాసుడు అని ఒక మహారాజు ఉండేవాడు అప్పట్లో, ఆయన కొడుకు వీరసహుడు, చాలా పరాక్రమవంతుడు చాలా ధార్మికుడు, అంటే చక్కగా ధర్మంగా పాలన చేస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఆ వీరసహుడు ఒకరోజు వేటాడడానికి అడవికి వచ్చాడు. అలా వేటకు వచ్చినప్పుడు అతనికి అటు ఇటు సంచరిస్తున్న ఇద్దరు రాక్షసులు కనిపించారు, అటు ఇటు తిరుగుతున్నారనమాట. వాళ్ళు ఘోరంగా ఒక పెద్ద పులి రూపంలో ఉన్నారు. వాళ్ళు లెక్కలేనన్ని జంతువులను తినేసినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. సో దొరికినట్టుగా తినేస్తున్నారు. ఇప్పుడు ఎకాలజీ దెబ్బతింటుంది కదా, ఒకప్పుడు మీరు ఇదోటి గుర్తుంచుకోవాలి, రాజులు వేటకి ఎందుకు వెళ్ళేవారు అంటే ఎకోసిస్టమ్ని బ్యాలెన్స్ చేయడానికి. ఇప్పుడు మీరు చిన్నప్పుడు చదువుకుంటారు కదా, ఎకోసిస్టమ్ అనేది అన్ని జీవులు కరెక్ట్గా ఉన్నప్పుడే ఉంటాయి. ఇప్పుడు మేకలు ఉన్నాయంటే అవన్నీ ఆకులను తింటాయి, మళ్ళీ వాటిని తినడానికి ఒక పులు ఉండాలి, అలాగని పులులు ఎక్కువైపోయాయంటే ఉన్న జీవరాశులన్నీ చచ్చిపోతాయి. కాబట్టి అలా ఎప్పుడైనా పరిస్థితి వచ్చినప్పుడు రాజులు వేటాడి ఆ పులుల్ని చంపుతూ ఉంటారన్నమాట. అలాంటప్పుడే వేట కోసం వస్తారు వాళ్ళు.
అడవి దొన్నలో లేకపోతే పులులో భల్లూకలు ఏవో ఎక్కువైపోయినప్పుడు ఆ టైంకి వచ్చి వాటిని చంపుతారు. అప్పుడు ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతినకుండా ఉంటుంది. ఏవేవి ఎన్నెన్ని ఉండాలో అన్నన్నే ఉండాలి నేచర్లో. కాకపోతే ఇప్పుడు మనం ఇంత పొల్యూషన్ కానీ ఇన్ని రకాల బాధలు అనుభవించడానికి కారణం ఈ ఎకో సిస్టమ్ కరెక్ట్గా లేకపోవడం. ఏంటి ఎక్కువైపోయింది ఇప్పుడు? హ్యూమన్ బీయింగ్స్ ఎక్కువైపోయారు, మనుషులు ఎక్కువైపోయారు, మిగతా జీవరాశులు అన్నీ తగ్గిపోయి మనుషులు ఎక్కువైపోయారు. అందువల్లే మనకి ఇప్పుడు కూడా ఎకలాజికల్ బ్యాలెన్స్ లేదు. సో అప్పట్లో రాజులు అలా వేటాడేవారు అన్నమాట. సో వేటకి వెళ్ళినప్పుడు ఈ రాక్షసులు ఏంటి మొత్తం అన్నిటినీ తినేశారు. అసలు ఆ అడవంతా కూడా శూన్యంగా ఉంది, ఏ రకమైన జీవరాశులు లేవు. దాంతో అతనికి చాలా కోపం వచ్చి అందులో ఒక రాక్షసుడిని చంపేశాడు అన్నమాట. ఈలోగా రెండో వాడు ఉన్నాడు కదా, వాడు చూశాడు పాపాత్ముడు నాకు తోడుగా వచ్చాడు, వీడు నిరపరాధి, అలాంటి వాడు నువ్వు నిష్కారణంగా చంపేశావు కాబట్టి నీ మీద నేను ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు. అయితే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ అన్నీ జరిగినప్పుడు అతను ఇంకా మహారాజు అవ్వలేదు, యువరాజు అనమాట ఈ జరిగినప్పుడు. సరే అతను తన ఆశ్రమానికి మళ్ళీ తన రాజ్యానికి తను వెళ్ళిపోయాడు, తర్వాత మహారాజు అయ్యాడు. అయితే మహారాజు అయిన తర్వాత ఈ ఆశ్రమం సమీపంలో అంటే ఇప్పుడు వాల్మీకి మహర్షి ఉన్న ఆశ్రమం సమీపంలోనే అశ్వమేధ యాగాన్ని చేశాడు ఆయన. అది వశిష్ఠ మహర్షి పర్యవేక్షణలో జరిగింది. మరి మనం అనుకున్నాం కదా రఘువంశంలో పుట్టినవాడంటే మరి వీళ్ళ ఇదే కదా, వశిష్ఠుడే కదా వాళ్ళకి అప్పటి నుంచి కూడా గురువు. సో ఆయన పర్యవేక్షణలో అశ్వమేధ యాగం చేశాడు. ఆ యాగం ఎన్నో సంవత్సరాలు జరిగింది, మహావైభవంగా జరిగింది అన్నమాట. అయితే వశిష్ఠ మహర్షి యాగం పూర్తయిపోతున్న టైంకి అంటే కొన్ని సంవత్సరాలు చేశారన్నాం కదా, లాస్ట్కి వచ్చేస్తున్నప్పుడు ఆయన రాజా యజ్ఞం అయిపోవస్తుంది, తొందరగా నాకు మాంసాహారాన్ని సమకూర్చు, ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించుకు, అర్జెంటుగా మాంసాహారాన్ని రెడీ చేయి అని చెప్పాడు. ఒక్కసారిగా రాజు షాక్ అయిపోయాడు, వశిష్ఠ మహర్షి యజ్ఞం చేస్తుంటే మాంసాహారం అడగడం ఏంటి అని. అయితే యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే ఈ మాంసాహారాన్ని అడిగింది వశిష్ఠుడు కాదు, వశిష్ఠుడులాగా వచ్చిన ఆ ముందు మాయమైపోయాడే ఒక రాక్షసుడు, వాడు వశిష్ఠుడి రూపంలో వచ్చేసి ఇక్కడ కూర్చున్నాడు. కానీ వీళ్ళేమనుకుంటారు, మా గురువుగారే అడుగుతున్నారు అనుకుంటారు కదా. ఇప్పుడు రాజు వంట చేసి ఆయనకి పిలిపించి ఆయనతో అన్నాడనమాట, చూడు హవిస్సుకి మాంసాహారం కావాలంట, గురువుగారికి తృప్తి కలిగేలాగా చక్కటి మాంసాహారాన్ని రెడీ చేయించు అని ఆర్డర్ చేశాడు వంటవాడికి. ఆ వంటవాడు ఇదేంటిది గురువుగారు ఎలాంటి భోజనం కోరుకుంటున్నారు అని అనుకుంటున్నాడు. ఈలోగా ఈ రాక్షసుడు ఇప్పుడు వశిష్ఠుడు వేషం వేశాడు కదా ఇందాక, ఇప్పుడు వంటవాడు వేషం వేశాడు. వంటవాడు వేషం వేసి నరమాంసాన్ని వండి పెట్టాడు, అంటే మనిషిని ఒకడిని చంపి వాడి మాంసంతో వంట చేశాడు. చేసి రాజా ఇదిగో హవిస్సుకు ఉపయోగపడడానికి తీసుకొచ్చిన మాంసాహారం చాలా రుచికరమైంది అని వంటవాడి రూపంలో ఉన్న రాక్షసుడు చెప్పాడు. పాపం ఆ రాజు తన భార్య మదయంతి అని తన భార్య ఇద్దరూ కలిసి ఆ మాంసాహారాన్ని వశిష్ఠుడికి సమర్పించారు. ఇప్పుడు ఈ వశిష్ఠుడు ఎవరు, ఒరిజినల్ వశిష్ఠుడు అనమాట. సమర్పించేసరికి తెచ్చింది మాంసాహారం అని వెంటనే ఆయనకి అర్థమైంది, విపరీతమైన కోపం వచ్చింది. మరి వచ్చిన వెంటనే రాజా నాకు మాంసాహారాన్ని పెడతావా నువ్వు, నీకు ఇక ముందు మాంసాహారమే భోజనం అవుతుంది, అంటే దాని అర్థం ఏంటి, నువ్వు ఇక ముందు నరమాంస భక్షకుడైన రాక్షసుడు అయిపోతావు అని శపించేశాడు వశిష్ఠుడు. వెంటనే రాజుకు కూడా కోపం వచ్చింది, వెంటనే ఆయన కూడా కొన్ని వాటర్ని కొంత చేతిలో తీసుకొని మా వశిష్ఠుడిని శపించడానికి రెడీ అయ్యాడు. వెంటనే ఆయన భార్య ఉంది కదా మదయంతి, ఆవిడ వెంటనే ఆపింది, మహారాజా వశిష్ఠ మహర్షి మనకు పూజ్యుడు, మన గురువు, దేవుడితో మనకు సమానం, ఆయన శపించారు కదా అని నువ్వు తిరిగి శాపం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పింది. చెప్తే మరి అంత కోపంలో తీసుకున్నాడు ఆ వాటరు, మరి ఇప్పుడు అది ఎక్కడ పడేసినా ఎవరికైనా డేంజరే కదా, ఇంకా ఆఖరికి తన కాళ్ళ మీద తను వేసుకున్నాడు. సో ఆ తన కాళ్ళ మీద వేసుకోవడం వల్ల ఆ పాదాలు నల్లగా మారిపోయాయి అన్నమాట, దానివల్ల అప్పటి నుంచి ఆయన పేరుని కల్మషపాదుడు అని అయింది, అంటే పాదాలు కల్మషం అయిపోయాయి అన్నమాట. తర్వాత రాజు తన ధర్మపత్నితో కలిసి మహర్షికి నమస్కరించుకున్నాడు. మనం ఇంతకు ముందు ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం గుర్తుందా, నిమి మహారాజు వశిష్ఠుడు ఒకరినొకరు శపించుకున్నారని. కానీ ఇక్కడ అతని భార్య ఎంత మంచిదో చూడండి, అతను తప్పు చేయబోతే ఆపింది, తప్పు చేయకుండా ఆపింది. సో కోపాన్ని కంట్రోల్ చేసింది ఆవిడ, కాబట్టి మొత్తానికి తన పాదాల మీద తను వేసుకున్నాడు. అప్పుడు ఈయన చెప్పాడనమాట వశిష్ఠ మహర్షికి, యాక్చువల్గా ఇలా జరిగిందండి, మీ రూపంలో ఇలా చెప్పారు అంటే అప్పుడు ఆయన అన్నీ తెలుసుకున్నాడు. సరే నేను కూడా తప్పు చేశాను, కోపంలో నీకు పనిష్మెంట్ ఇచ్చేశాను, సరే కానీ పనిష్మెంట్ అనేది నేను మార్చలేను కాబట్టి ఒక వరాన్ని ఇస్తున్నాను. ఈ శాపం ఓన్లీ 12 ఇయర్సే ఉంటుంది, 12 ఇయర్స్ అయిపోయిన వెంటనే ఆ శాపం నీకు పోతుంది, ప్లస్ ఈ జరిగిందంతా నీకేమి జ్ఞాపకం ఉండదు అని ఇచ్చాడనమాట, వరం ఇచ్చాడు. ఇస్తే సో 12 సంవత్సరాలు అతను ఆ శాపాన్ని అనుభవించాడు. ఆ మహారాజు ఇలా నరమాంస భక్షకుడుగా రాక్షసుడిగా జీవించాడు. తర్వాత మళ్ళీ మామూలైపోయి తన రాజ్యానికి మళ్ళీ ప్రభువు అయిపోయి చక్కగా పరిపాలించాడనమాట. సో ఈ కథ అంతా వాల్మీకి మహర్షి శత్రుఘ్నుడికి చెప్పారనమాట. సో ఆ కల్మాషపాదుడు అప్పుడు ఇక్కడ యజ్ఞం చేశారు, అవి దాంతాలుక రెమినిసెన్స్ నువ్వు ఇప్పుడు చూస్తున్నావు అని చెప్పాడు. సరే అన్నాక ఆ కథ అయిపోయింది కదా, ఇప్పుడు వాల్మీకి మహర్షికి నమస్కరించి పర్ణశాలలో ప్రవేశించాడు. కాబట్టి ఆయనకి రెస్ట్ ఇచ్చేద్దాం, మళ్ళీ రేపు కలుద్దాం. ఓకేనా? బాయ్ పిల్లలు. హాయ్ పిల్లలు, నేను మీకు ప్రామిస్ చేసినట్టుగానే భాగవతం పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేశాను. దాని లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో అది కూడా వినండి. అది కూడా ఎక్స్క్లూజివ్గా చిల్డ్రన్ కోసమే చేశాను. ఓకేనా? బాయ్ పిల్లలు.